చక్కగా కూర్చుని నాతో పాటు మూడు సార్లు సుదీర్ఘంగా ఓంకారం చెప్పండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, జనం చాలా మంది కనిపిస్తున్నారు, శబ్దం అసలు వినబడడం లేదు, ఏంటి ఆకలి అవుతుందా ఏంటి, ఏదో ఉంది మాయ. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి పాలయమా,
ఆనంద రూపిణి పాలయమా,
పరమానంద రూపిణి పాలయమా,
పరమానంద రూపిణి పాలయమా,
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
అఖిలాండేశ్వరి,
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి,
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 ఆది పరాశక్తి పాలయమా,
ఆది పరాశక్తి పాలయమా,
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి,
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి,
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 ఆనందరూపిణి పాలయమా,
ఆనందరూపిణి పాలయమా,
పరమానందరూపిణి పాలయమా,
పరమానందరూపిణి పాలయమా.
భగవతీ జగజ్జననీ మాతాకి
జయ,
భగవానికి
జయ,
పరమాత్మకి
జయ,
నాథ భగవానికి
జయ,
సంపూర్ణ మాతాకి
జయ,
భూమండలికి
జయ,
భక్తమండలికి
జయ,
నమః పార్వతీ పదే సర్వాంతర్యామి సర్వేశ్వరునకు హృదయకము నివాసిన శుభ్రమూర్తికి శ్రీకృష్ణ పరమాత్మకు యజ్ఞ భగవానుకు పూజ్య మాతాజీ వారికి ఈ కార్యక్రమానికి అంతటి కూడా అధిష్టానమైన సద్గురు స్వామివారికి సాదర సమన్యంగా నమస్కరిస్తూ కట్టమూర గ్రామంలో సమస్త సద్గురు పంచాయతనయాగ సత్సంగము రెండూ ఉన్నాయి. ఇందులో యాగము ఒక సత్సంగమే, శ్రవణము ఒక సత్సంగమే. దానిలో దర్శన శ్రవణాలతో పునీతులైన పవిత్రాత్ముని ద్వారా పవిత్రత అనేది జీవితానికి ఒక దివ్యమైన భవ్యమైన ధనం. మనం కూర్చోవాలంటే ఎక్కడ పవిత్రత ఉందా, శుభ్రంగా ఉందా అని చూసుకొని కూర్చుంటాం, చూడకుండా కూర్చోము. ఎందుకు చెప్పండి, ఎందుకు కూర్చోము? మీరందరూ అడుగుతున్నారు ఎందుకో, నాకు అర్థం కాదు. అంటే నా ఉపన్యాసం బాగుండదనేమో, అందుకరికి ప్రతి చెప్పుకునేది పవిత్రత అంటే ఎక్కడ ఉన్నామో, ఎందుకరకు ఉన్నామో అందుకరకే ఉంటుంది. అటు ఇటు చూడదు, అటు ఇటు చూస్తుందంటే పవిత్రత లేదని అర్థం. మీరందరూ కూడా తల్లులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలుసు. తెల్లవారి పాలవాడు వస్తారు, పని కాకిట్లు లేండి. కాకిట్లు లేని కాలంలో వేగంగా డబ్బాతో తీసుకొని వస్తాడు పాలు. తెల్లవారు ఎన్ని గంటలకు వస్తారో, 5 గంటలకు వస్తారనుకోండి, రాత్రి పాత్ర కరిగి తోమి పెట్టేస్తారు. తెల్లవారు అమ్మా పాలు అనగానే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారమ్మా? చెప్పలేండి, నవ్వలేదేంటి? ఆ పాత పట్టుకొని పోతారా? మళ్ళీ ఒకసారి కలుగుతారు, అవునా కాదా? చెప్పలేండి, మరి వెంటనే పట్టుకోరు. మళ్ళీ ఎందుకు అడగాల? రాత్రి కలిగి పెట్టారుగా, ఎందుకు అడగాల? మళ్ళీ అందులో క్షీమో దోమో ఏదైనా పెట్టో ఉండి ఇంకేమైంది, రాత్రి కడిగాం కదా. పాలు పోస్తే ఏమవుతాయి? అస్సలు పనికిరావు, తాగేదానికి పనికిరావు, విరిగిపోతాయి. అంటే అంత పవిత్రతను పాటిస్తుంది. రాత్రి కడిగి పెట్టినా తోమి పెట్టినా మనం వాడుకోకపోయినా ఏ కొంచెము మాలిన్యం ఉన్నప్పటికీ నేను నీకు పనికిరాను అంటుంది. ఎవరు అడిగినప్పుడు చెప్పాలా? చెప్పండి. మీరు వింటున్నారు, నాకు గుర్తులేవు, నిద్రపోతున్నట్టు గుర్తుంది కదా. పాలు మనకు ఒక జ్ఞానాన్ని బోధిస్తుంది. నేనేమాత్రం కూడా నా జీవితంలో అపవిత్రతను నేను ఓర్చుకోను, అందుకరకే నేను నేనుగా ఉంటున్నాను. అంతేకాకుండా నాలో మృదుత్వం ఉంది, తెల్లదనం ఉంది, చల్లదనం ఉంది, ప్లస్ ఇంకేమని చెప్పండి? రోజు పాలు ఆడ మీరు తీసుదనం కూడా ఉంది, అవునా? ఇన్ని గుణాలున్నాయి, అందువరకే నేను పవిత్రంగా ఉన్నాను. చూసారా? తెల్లగా, చల్లగా, మృదువుగా, చెప్పండి. నాది 4 గుణాలున్నాయి నాలో, అందుకరికి నేను పవిత్రంగా ఉన్నాను, పవిత్రతను పాటిస్తా ఉన్నాను. తెలుగు దేనికి గుర్తు? సాత్వికానికి గుర్తు. మృదుత్వమే దేనికి గుర్తు? దయకు గుర్తు, దయా గుణానికి గుర్తు. ఇంకా నేను చెప్పాను, చల్లగా ఉన్నాను కదా, అంటే కోపతాపాలు లేకుండా చల్లగా ఉన్నాను. తీయగా ఉన్నాయంటే నా నోటి నుంచి ఎప్పుడు తీయగలమే కానీ కఠినమైన మాట నాకు రాదు. అలాంటి ప్రాణం మనం రోజు స్వీకరిస్తున్నావా? ఎప్పుడో ఒకసారి స్వీకరిస్తున్నావా? రోజు అంటే తెల్లవారలేవగానే మీ కాదండి బయట వాళ్ళకు ఏంటి దాని పేరు బెడ్ కాఫీ. నా ముఖం కలగకపోయినా పర్వాలేదు, నోరంతా కంపు కొట్టినా పర్వాలేదు, బెడ్ కాఫీ మాత్రం లోపలికి మిమ్మల్ని పవిత్రతలు వస్తుంది. పాలు బోధిస్తున్నాయి నేను పవిత్రంగా ఉండు, సో పవిత్రంగా స్వీకరించు, నీకు పవిత్ర భావన ఏర్పడుతుంది అని అవునా కదా. అందుకనే ఆ పవిత్రత అనేది మనం దాని నుంచి ఏ ఒక్క గుణాన్నైనా అలవర్చుకోగలిగితే కలుపుదనాన్నో మృదుత్వాన్నో తీపిదనాన్నో ఇంకోటి చెప్తున్నాము చల్లదనాన్నో ఒకటంటే వేరే వచ్చేస్తుంది. నాలుగింట్లో ఒకదాన్ని సంపాదించగలిగితే ఒకటి వస్తుంది. అయినా ఒకదాని గురించి తెలుసుకున్నాం మనం. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళంతా చెప్పండి? యజ్ఞం చేస్తున్నారు, హోమం చేస్తున్నారు కదా. హోమం చేస్తుంది అర్థమే కది తత్తద్దేవతోద్దేశేన హవిత్యాగ యజ్ఞ అన్నారు. అగ్ని అందు ఆయా దేవతను ఉద్దేశంలో పెట్టుకుని, భావంలో పెట్టుకుని, లక్ష్యంలో పెట్టుకుని ఏ అభిష్టనైతే మనం ఇస్తామో దాన్ని ఏమన్నారు యజ్ఞము అన్నారు. హవిష్ అంటే తెలుసా? హవిష్ అంటే నెయ్యి కదా, అదే వేద భాష హవిష్ అంటే. ఇదేంటిది భాష? నెయ్యి అనేది ఏ భాష? ఏంటండి మీరు తెలుగు రాదా? అంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదువుకున్నవాడు కాబట్టి అది మీకు తెలుగు రాదు. అవునా? మీరు చదువుకోపోయినా మీ పిల్లలు చదువుకుంటా ఉంటారు కదా. అందుకొరకు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మొత్తానికి పాలల నుంచో వచ్చింది. ఆ పాలల నుంచి వచ్చిన వెన్నే దాన్నే మనము అక్కడ హోమము చేస్తూ ఉన్నాము. అయితే నేను అడుగుతాను, మీరు ఇప్పుడు సత్యం చెప్పారా సత్యం చెప్పారా? నీ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే పాల నుంచి వచ్చిందా తెలుగులో నుంచి వచ్చిందా? పాలే ఒక రూపాన్ని మార్చుకుంది, ఆ పాలే ఇంకొక రూపాన్ని మార్చుకుంది వెన్నగా, అప్పుడు నెయ్యిగా వచ్చింది. కానీ మూలమైన పాలు లేకపోతే వెన్న నెయ్యి వచ్చేదానికి అవకాశం లేదు, హరిశ్వరుడు ఇచ్చేదానికి అవకాశం లేదు. అయినా చాలా బాగా గుర్తించుకోండి, పవిత్రత అంటే ఎలా వస్తుంది ఎలా ఉంది అనేది. ఉన్నదాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వచ్చేదాన్ని మనం చెప్పుకోబోతున్నా కదా. అందుకొరకు పాలను కాచి తర్వాత ఏం చేస్తాం? వెన్న రావాలంటే ఏం చేస్తామా? ఎవరితో పాలు కాచిన తర్వాత పాలు ఎలాగ ఉండాలా? వేడిగా ఉంటే తోడుకోవు, చల్లగా ఉంటే సమశీతలంగా ఉండాలా. అవునా కదా? అతి వేడి రజోగుణము, అతి చల్లగణము తమోగుణము అంటే సాత్వికంగా ఉందో అని చెప్తున్నప్పుడు కూడా నేను తోడుకోవాలంటే రజోగుణము పనికిరాదు, తమోగుణము పనికిరాదు, సమశీతలమైన సాత్విక గుణం ఉంటేనే తోడుకోవాలి. తోడు వేయాలంటారు కదా, తోడు వేయాలంటే ఏంటిది? తోడంటే ఏంటిది? తోడంటే ఏంటో అని అడిగాను. ఏ సరే అడగల, తోడు నా తోడు రావాలి అంటాం లేదా కూడా అని అర్థం. నాకు కూడా ఇంకొకరు కావాలని అంటాం కదా తోడు అంటే. అంటే ఇది వరకు పెరుగుగా మారిందని నాకు తోడు చేస్తే నేను అలా తయారవుతాను. తోడంటే మళ్ళీ పాలలో పాలిస్తూ తోడుకుంటుందా? తోడుకోదు. అట్లాగే దేనికైనా మనం తోడు కావాలంటాం లేదా ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడు రావాలంటాము, లేదా జీవితం గడవాలంటే తోడు కావాలో భార్య భర్త వగేరే వగేరే ఉన్నాయి కదా. అందువరకు తమో గుణం ఉండకూడదు, రజోగుణం ఉండకూడదు, సాత్విక గుణం ఉండాలా, ప్లస్ దానికి తోడు కూడా కావాలి. అలాగే బాబు ఎక్కడున్నామో సమశీతంలో ఉండాలి. అలాగే మనం కూడా మన జీవితంలో అతి తమో గుణము పనికిరాదు, ఏ పనికి పని కాదు. రజోగుణము పనికొచ్చినట్టయితే ఆ రజోగుణం ద్వారా చేయడానికి పనులు కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. సాత్వికము కావాలి అన్నారు. దాన్ని తోడైనప్పుడే అది సరిగ్గా తోడుతుంది. దాన్ని ఎంతవరకు మనం చేయాలా? వెన్న వచ్చేంత వరకు చిలకాల, వెన్న వచ్చిన తర్వాత చిలకవలసిన పని ఉంటుందా? లేదు. ఆ వెన్న పైన ఉంటుందా కింద ఉంటుందా మధ్యలో ఉంటుందా? పైన ఉంటుంది, మళ్ళీ దానిలో కలవదు. గుర్తు పెట్టుకుని మీ ఇంట్లో ఉంటే మీరు చేసేదే. నేను కొత్త వేదాంతం చెప్పడంలా, వేదాంతం చెప్తే నాకు వేదాంతం అసలు రాదు అవునా కదా? మీ ముందు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు కదా. మళ్ళీ ఆ మధ్యలో కలవదు, పైన తేలి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కాస్తే గాని నెయ్యిగా తయారవుతుంది. దాన్ని మనము ఎక్కువ ఇంకా వాడుకుంటేనేమో నెయ్యి అన్నాము, మరి దైవానికి వాడుతామన్నాము హరిస్సు అన్నాం కదా. హరిస్సు తీసుకొని మనం అందులో ఆ దేవత చేస్తే యజ్జతిష్టం సుపర్వణం శివగీతలో ఈ మాట వస్తుంది. అది ఇంద్రాయ స్వాహ ఇంద్రాయుధం నమమా, ఇంద్రుని పేరు చెప్పాము. మీరు మీ ఇప్పుడంతా ఫోన్లో చేయలేదు, ఫోన్లకు తక్కువగా ఉన్నప్పుడు సమయంలో మన ఉత్తరాలు రాసేవాళ్ళం కదా. ఉత్తరాలు ఎవరికి రాసేవాళ్ళం? మనకి ఇష్టం ఉన్న వాళ్ళకి రాసేవాళ్ళం. ఇష్టం ఉన్న వాళ్ళ అడ్రస్ రాసి డబ్బాలో వేస్తే అది వెళ్ళిపోతుంది. ఎవరి అడ్రస్ ఉందో వాళ్ళ దగ్గర పోతుందా లేదా? పోతుంది. మనం పోము, ఆ డబ్బా పోదు, కానీ అది మాత్రం పోతుంది అడ్రస్ నాటినంతరం. అట్లాగే మనం ఇక్కడ ఎవరి పేరు చెప్పి హవిస్సును ఆ అగ్నిలో మనం వేస్తామో ఆ హవిస్సు కూడా ఆ దేవత దగ్గరికి వెళుతుంది. ఎక్కడికి? ఇంద్రునికి అన్నాము, తర్వాత చంద్రునికి అన్నాము, ఇంకెవరికో ఎవరికో అన్నాము. పేర్లు పెట్టామా లేదా? వినబడుతుందా? అక్కడ వినబడలేదు, నా గొంతు చిన్నది రండి. సరే అక్కడికి పోతుందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈరోజు టిఫిన్ చేశారా? ఏం చేశారు చెప్పండి. టిఫిన్ ఏం చేశారు? ఉప్మానో ఇడ్లీనో సాంబారో గారెలో పూరిలో పూరిలో ఏదో చేసి ఉంటారు కదా. కానీ ఆ ఇంద్రుడికి చంద్రుడికి ఇవన్నీ దొరకవండి. అక్కడ మనం పుణ్యాత్మ, వాళ్ళ పుణ్యాత్మల ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండేది అమృతం తప్ప ఈ ఇడ్లీలు సాంబారు గీంబారు ఏం దొరకదు. రోజు అమృతం తిరిగి రోజు ఒకే వంకాయ తింటే మీకు విసుకొస్తుందా రాదా? రోజు ఒకే చట్నీ అయితే అందుకొరకే రకరకాలు చేసుకుని తింటామా లేదా? వాళ్ళకి రోజు అమృతం తప్ప వేరే దొరకదు. కానీ ఈ అవిస్సు అక్కడ పోయిన తర్వాత యజ్ఞదిష్టం సుబర్వణం, వాళ్ళు ఏది కావాలి అనుకుంటే అది ఆ విస్సు ద్వారా దొరుకుతుంది. అందుకు అర్థమవుతుంది అన్న మాట మీకు. మీరు ఇచ్చిన అవిస్సు వాళ్ళ దగ్గరికి పోతుంది. నాకు ఫలానా కావాలా అంటే అది ఇడ్లీ కావాలో సాంబారు కావాలో ఇంకోటి కావాలో ఇంకోటి కావాలో యజ్ఞ ఇష్టం సుపర్వణం, ఏదేది ఇష్టమైందో. కల్పవృక్షం దగ్గరికి, ఇంతామంది దగ్గరికి, కామధేను దగ్గరికి వెళ్ళి ఏదేది అడుగుతుంది, ఎట్లా అయితే ఇస్తుందో అది ఇస్తుంది. అయితే ఈ హవిస్సు ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు చెప్పరే ఉంది. ఎవరిస్తున్నారు అక్కడ? మనమే అంటే నేను ఇస్తున్నానా, బ్రహ్మచారి ఇస్తున్నారా, గ్రహస్థాశ్రములో ఉన్నవాళ్ళు ఇస్తున్నారు అవునా కదా? సపత్నీక అన్నారు. దానితో కూడుకున్న వాడే ఇవ్వవలసింది. సన్యాసికి అధికారం లేదు, బ్రహ్మచారికి అధికారం లేదు, భార్య లేని భర్త లేని వాళ్లకు అధికారం లేదు. అధికారం ఉన్నవాళ్ళు ఎవరు? గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు కేవలం కార్యం తినుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు అధికారం ఉన్నట్టేనా? కార్యం అంటే అర్థమేమి? పుణ్య కార్యాలు లేకుండా కేవలం ప్రాపంచిక కార్యాల కొరకు ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన హవిస్సు వాళ్ళ దగ్గరికి వెళ్ళితే అక్కడ వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళకు దొరుకుతుంది. హవిస్సు చేత మరి ఇప్పుడు తీసుకుపోయే వాళ్ళు ఎవరు? అగ్నిర్వై ముఖం అన్నారు. దేవతల ముఖం ఏంటి అంటే పోస్టర్ అన్నారు ఆయన. ఎవరి పేరు చెప్పి మనం హవిస్సు ఇస్తామో అక్కడికి వెళుతుంది. అక్కడ ఆవల వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సోమాయ స్వాహ సోమాయుధం నమమ, అగ్నయే స్వాహ అగ్నయ ఇదం నమమ అని ఆయా పేర్లు చెప్పి ఇస్తూ ఉన్నాం, వాళ్ళ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అందువరకే ఆయన పేరు హుతవాహన హుతవాహనుడు అన్నారు. హుతం మనం ఇచ్చింది, వాహన అంటే తీసుకుని వెళుతాడు కాబట్టి హుతవాహనుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి. చాలా రకాల పేర్లున్నాయనుకోండి, అందుకొరకు అక్కడ ఏదేది కావాలో అది వాళ్ళకంతా కూడా లభిస్తుంది. అంటే ఇప్పుడు ఆ దేవతలకు అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు చెప్పరేమండి? ఎవరు మూసుకొని చూస్తున్నారు? టిఫిన్ చేశారు ఇంతకు మీరు? చేయలేదు. అమ్మగారు తలకాయ చేయలేదు కాబట్టి నోట్లో మాట రావడం లేదు. ఒక రోజు తినకుంటే, ఒక పూట తినకుంటే మనం నోట్లో మాట రావడం లేదే. మరి యజ్ఞం చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు తినరు. చెప్పండి వాళ్ళకి ఎట్లా ఉండాలా? అయినా వాళ్ళు తేజస్వంతగా ఉంటారు, చెప్తూనే ఉంటా అంటారు. అన్నం చేత ఎవరు బ్రతకడం లేదా ప్రాణేన అపానేన మత్యో జీవతి వచ్చిన ఇతర జీవంతి ఎస్మిన్ నేత ఉపాసుకో ప్రాణాపాన వాయువుల చేత ఎవరు జీవించడం లేదయ్యా? ప్రాణాయామం చేసేవాళ్ళు 10 నిమిషాల వరకు అట్లాగే కుంభకం చేసి ఉంటారు. వారు చచ్చిపోతున్నారా? ఎస్మిన్ నేత ఉపాసుకో, ఏది ఉన్నంత వల్ల ఈ ప్రాణాపాన వాయువు నడుస్తూ ఉన్నాయో దానివల్ల జీవిస్తున్నాడు. అందువల్ల అక్కడ అన్నం పెట్టేది ఎవరు? గృహస్థాశ్రంలో ఉన్న వల్ల. అట్లాగే మరాంటి వాళ్ళకి ఎవరు పెడుతున్నారు? గడు పెడుతున్నారు. చెప్పండి, నేను పెడుతున్నాను ధైర్యంగా చెప్పండి. గృహస్థాశ్రం నుంచి వస్తున్నారా లేదా, ఇస్తున్నారా లేదా? ఇదంతా ఎవరు ఇచ్చారు? మీరేనా కాదా? మేమైనా పెట్టామా? మరి తిండి పెట్టేది వగారా వగారా ఎవరు పెడుతున్నారు? గృహస్థాశ్రంలో ఉన్న వాళ్ళే. అందుకని భగవంతుడు ఏమన్నాడు? పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్తద. అవునా కదా? పరస్పరం ఎట్లాగైతే ఒకరికొకరు సహకారం చేసుకుని పని చేస్తూ ఉంటారో, మీరు ఇచ్చే అవిశ్వరా వాళ్ళు సంతృప్తిని పొందుతారు. ఆ అవిశ్వ ఇచ్చినంత వాళ్ళ సంతోషం చేయిస్తా ఉంటారు, వర్షాన్ని ఇస్తారు. ఆ వర్షం ద్వారా పంటలు పండుతా ఉంటాయి. ఆ పంటలు పండిన తర్వాత మాలాంటి వాళ్లకు, జ్ఞానులకు, మరి గురువులకి, తర్వాత బీద వాళ్ళకి రకరకాల ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏది అవసరమో అక్కడికంతా కూడా పంపిస్తూనే ఉంటారు. అయితే మాలాంటి వాళ్ళకి సంతరం నీకేం వస్తుంది? ఏమొస్తుంది? ఇప్పుడు జ్ఞానం వస్తుందా లేదా? ఏదో రకమైన జ్ఞానము అనే కదా. కానీ మళ్ళీ అక్కడ వాళ్ళు వర్షం ఇస్తున్నారు, ఇక్కడ వీళ్ళు. అందుకొరకే మనుష్యుడు ఒక మాట వస్తుంది మనకు, యస్మాత్ తయోప్యాశ్రమినో జ్ఞానేన అన్యేన చాన్వహం గృహస్థాశ్రమేణ భార్యంతే తస్మాత్ జ్యేష్ఠోపాశ్రమీయన్. జ్ఞానం కావచ్చు, అన్నం చేత కానీ, దేని చేత కావచ్చు, అటు దేవతలు కావచ్చు, అటు ఋషులు కావచ్చు, బీదవాళ్ళు కావచ్చు, అంగవైకల్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, రకరకాల వాళ్ళంతా కూడా గృహస్థాశ్రమం ద్వారానే ధరింపబడుతున్నాయి. కాబట్టి ఈ మూడాశ్రమాలకు అది జ్యేష్ఠము శ్రేష్ఠమైన ఆశ్రమం అన్నారు. కొంతమంది మేము ఎందుకండి, మీరు సన్యాసులండి, పవిత్రులండి, మాది ఎందుకు పనికిరాని జీవితం అండి అని బాధపడుతుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడది మన ధర్మాన్ని మనం పాటించినప్పుడు, ఎవరి ధర్మాన్ని వాడు పాటిస్తే అదే గొప్పది, పాటించకపోతే దానికంటే నికృష్టమైంది ఇంకొకటి లేదు. అందుకరకే ఈరోజు చండీ యాగన్నదండి, దుర్గా సప్తశతిలో ఒక మాట వస్తుంది, జ్ఞానమస్తి సమస్తస్య విషయో జంతోర్ విషయగోచరే. సారాయణ చేసే వాళ్ళకి అందరికి కూడా తెలుసు, జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయ గోచరే అన్నారు. సమస్తస్య జంతో విషయ గోచరే జ్ఞానం అస్తి. జంతో అంటే జన ప్రాతిపదికం, పుట్టిన సమస్త ప్రాణులకు కూడా విషయ సంబంధమైన జ్ఞానం ఉంది అన్నారు. ఒప్పుకుంటారా? ప్రతి వాళ్ళకు జ్ఞానం ఉంది. దేనికి సంబంధించిన జ్ఞానం అది? విషయాలకు తత్తది, ఇంద్రియ గోచరమైన విషయాలకు సంబంధించిన జ్ఞానం. శబ్ద జ్ఞానం ఉంది, రూప జ్ఞానం ఉంది, రసజ్ఞానం ఉంది, ఫలానా జ్ఞానము ఫలానా జ్ఞానము సమస్తానికి ఉంది. అంటే తినడం, కనడం, పెరగడం, నిద్ర కూడా అందరికి ఉందా లేదా? వాటి వాటికి సంబంధించిన ఆహారం అవి తీసుకుంటా ఉంటాయి, నిద్రపోతా ఉంటాయి, సంతానం అంటూ ఉంటాయి. సమస్తము ఇది నాకు అవసరము, ఇది అవసరం లేదనే జ్ఞానం కూడా ఉంటుంది. ఆఖరికి మీరు పంచదార డబ్బకు ఇది ఇంగో డబ్బాను బోర్డు పెట్టండి, చీమలు బోర్డు చూస్తాయా పంచదారం చూస్తాయా? మీ ఇంట్లో బోర్డును చూస్తాయా? మా ఇంట్లో మాత్రం, మా ఆశ్రమం మాత్రం పంచదార చూసుకుంటాం. అవి బోర్డుని చూడవు, సంస్కారాన్ని బట్టి అవి ఆ పంచదార డబ్బ దగ్గరికి వెళ్ళతారు. మరి వాడికి ఆ జ్ఞానం ఉందా లేదా? మనకేం జ్ఞానం ఉంది ఇది పంచదార డబ్బకు? ఆ పంచదార డబ్బైనా మనం చదువుకొని ఏం చేస్తాం? ఇది ఇంగో డబ్బా, ఇది అక్కడ పెట్టండి పంచదార డబ్బా, ఇంగో డబ్బకు పంచదార డబ్బా అని పెట్టామనుకోండి బోర్డు, మనం బోర్డు చదువుకొని పోతామా? సంస్కారం ప్రకారం పోతామని చెప్పండి. ఇది గుంటూరు అని బోర్డు ఉందనుకోండి బస్సుకి, ఆ బోర్డు చదువుకుని ఎక్కుతామా లేదా ఇంకోటి చదువుకుని ఎక్కుతామా? మరి అక్కడ ఏమో ఇంకో డబ్బాకి ఏమో పంచదార డబ్బా అని పంచదార అని బోర్డు పెట్టింది, పంచదార డబ్బాకి ఏమో ఇంగువ డబ్బా అని బోర్డు పెట్టింది. మనం డబ్బాను చూస్తామా బోర్డును చూస్తామా? ఎందుకు చదువుకునే వాళ్ళం కాబట్టి బోర్డును చూస్తాము, అవి చదువుకోరు కాబట్టి అది పనికిరా. కానీ విషయానికి సంబంధించిన జ్ఞానము సమస్త ప్రాణులకు ఉంది. అందుకొరకు జ్ఞానాన్ని అనుసరించి ఏ వ్యవహారం ఏదైనా వ్యవహారం జరుగుతుంది గాని జ్ఞానం లేకపోతే వ్యవహారం జరగనే జరగదు. ఇప్పుడు ఒక వస్తువు తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఏది ఇక్కడ పెట్టామనుకోండి, ఇది ఇప్పి పెట్టాం కాబట్టి సరిపోయింది, ఇప్పకుండా పెడతామనుకుంటారు మీరు దీన్ని? కానీ ఇక్కడ మంచి సెల్ ఫోన్ ఉందండి అనుకుంటారా? లేదా ఇప్పి పెట్టాం కాబట్టి గడియారం అనుకున్నారు అవునా కదా? ఇప్పి పెట్టకపోతే మేము ఎప్పుడు ఎవరు అడగని కూడా అడిగారు, స్వామి ఈ సెల్ ఫోన్ ఎక్కడ తీసుకున్నాను అడిగారు ఉపన్యాసం చెప్పి ఎప్పుడే, అది సెల్ ఫోన్ కాదమ్మా, ఏమన్నాము గడియారం అన్నాము. అంతవరకు సెల్ ఫోన్ అనుకున్నారా లేదా? అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మనం దీని గురించి చెప్పామో అప్పుడు గడియారం అనుకున్నారు, చెప్పనంత వరకు గడియారం అనుకోలేదు కదా. అందుకనే సాకారములో ఉన్న జ్ఞానము వేరు, నిరాకారములో ఉన్న జ్ఞానము వేరు. పరమాత్మ సంబంధములో మనం వెళ్ళినట్లయితే సాకార జ్ఞానం మొదలు, నిరాకార జ్ఞానం తర్వాత. వ్యవహారంలో వెళ్ళినట్లయితే నిరాకార జ్ఞానం మొదలు, సాకార జ్ఞానం తర్వాత అవుతుంది. ఇది ఒక వస్తువుగా ఉంది, ఇది నిరాకారం, మనకు ఇదేమిత్తమని తెలియలేదు. తర్వాత దీన్ని తెలుసుకోవాలంటే ఇది వస్తువు, గడియారము, టైం తెలుపుతుంది, దాని ప్రకారంగా మనం వెళ్తామనేది సాకారం తర్వాత అవుతుంది. కానీ పరమార్థంలో సాకార జ్ఞానం ముందు రాముడు, శివుడు, కృష్ణుడు వగైరా 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 అంట, తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని సర్వకాల సర్వస్థ సర్వ దేశాలందు సర్వాధిష్టానమే ఏకమై నిత్యమే సత్యమై ఉన్న తత్వాన్ని అప్పుడు తెలుసుకోగలుగుతాము. వ్యవహారానికి పరమార్థానికి, వ్యవహార జ్ఞానానికి పరమార్థ జ్ఞానానికి ఇది తేడుగా ఉంటుంది. అంతవరకే జ్ఞానమస్తే సమస్తస్య జంతోహో విషయగోచరే అన్న సమస్త జంతువులు అన్నారు. ఇప్పుడు మనం జంతువులా మనుషులమా? జంతు అంటే అర్థమేంటిది? ఎక్కడో అరణ్యంలో ఉండి గడ్డి గాలి తిన వాటిని జంతు అనుకుంటాము అవునా కదా? మాట్లాడేమండి, అందరూ అది చూస్తున్నారు. ఏంటి అసలు ఏముంది అక్కడ? వచ్చిపోయే వాళ్ళు కనిపిస్తున్నారు అంతే. వాళ్ళు పోతున్నారు, ఏం తింటారో మనం కూడా పోవాలనుకుంటున్నారు. ఏంటి అదేం లేదు, వాళ్ళకి కూర్చోలేక వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు ఎక్కడ మనం జంతువులు అంటే ఎక్కడ ఉంటాయి? ఇవి ఎక్కడో అరణ్యంలో ఉంటాయి, ఏ పశువునో దానో తిన్నో తింటాయి అనుకుంటాం, వ్యవహారంలో రూఢి అయిన పదం. కానీ జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇప్పుడు జంతువు అంటే అర్థమేంటుంది? పుట్టిన ప్రతిపాని జంతువు, జని ప్రాదుర్భావనే ధాతువు చేత జంతువు అనే శబ్దం ఏర్పడుతుంది. ఏదేని పుడుతుందో అదంతా కూడా జంతువేను. అప్పుడు అందుకరికి శంకరవోత్పాదులు అన్నారు, జంతువునాం నరజన్మ దుర్లభం, పుట్టిన వాటిలో మర మానవ జన్మ ఏదైతే ఉందో అది దుర్లభము. దుఃఖేన లభ్యతే ఇది దుర్లభ, అతి కష్టంగా లభిస్తుంది. మహత పుణ్యపణ్యేన క్రీచేయం కాయనవుతయ, గొప్పననే గొప్పనైన పుణ్యమని ధనాన్ని ఇచ్చి, ధనం అంటే అర్థమేమి? ధనంగా పెట్టి ఏదో బంగారం పెట్టి ఏదో తెస్తారు కదా, ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఉల్లిపాయ డబ్బు తీసుకుని వస్తారు కదా, మన అవసరాలకు వాడుకునేదాని కొరకు. అంటే మనకు అవసరము డబ్బుతో మనం ఎప్పుడో వాడుకునే బంగారాన్ని అక్కడ పెట్టి మనం తెచ్చుకుంటున్నాం, అది లేకుండా ఇది ఇవ్వరు. అట్లాగే గొప్పనైన పుణ్యమనే ధనాన్ని పెట్టి జీవుడు ఈ శరీరాన్ని, మానవ శరీరాన్ని తెచ్చుకున్నాడు అని శంకర భగవత్తుల వాణి. అందుకొరకు జంతువునా నరజన్మ దుర్లభం. మరి దాన్ని ఎందుకొరకయ్యా? వాటికి ఉన్న జ్ఞానాన్ని కంటే విశేషమైన జ్ఞానము దీనిలో ఉంది. మొదలు ఏమర్థం చెప్పుకున్నామో, విషయమస్తి సమస్తస్య జంతోః విషయగోచరే. విషయాలంటే ఏంటది? విషిణ్వంతి స్వాత్మానం నిబద్ధంతి ఇది విషయ. బాగుకుంటాం, బాగుతున్నాయన్న ముందు కూర్చున్నవాళ్ళు ఎలా ఉన్నాము? విషిణ్వంతి స్వాత్మానం నిబద్ధంతి ఇది విషయా, తన్ను తాను బంధింపజేసేది కాబట్టి విషయాలు. పట్టుపురు ఎట్లాగైతే అల్లుకొని 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 అందులోనే బంధింపబడి బయటికి రాకుండా పోతుందో, అట్లాగే జీవుణ్ణి తన చుట్టూ తాను అల్లుకొని అల్లుకొని అక్కడి నుంచి బయట పడకుండా చేస్తాయి కాబట్టి విషయాలు అన్నారు. కానీ అన్నిటికి కూడా ప్రతి ప్రాణికి మానవేత ప్రాణులకంతా కూడా విషయ సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ మిగతా జ్ఞానము లేదు. ఆ మిగతా జ్ఞానం ఏంటిది? సమస్తస్య అనే పదాన్ని రెండు ముక్కలు చేయండి. సమస్తస్య అనే పదాన్ని మొదలు చెప్పుకున్నాం కదా, సమస్తస్య సమహ ప్లస్ తస్య. తస్య అంటే అతనికి సమహ, సమస్త ప్రపంచమంతా కూడా సమరు సమంతరు వేషభూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమస్త భూతాల్లో సమంగా ఉన్న పరమాత్మను ఎవరైతే చూస్తున్నాడో వాడే ఎపశ్యతి సపశ్యతి, వాడే చూచువాడు అన్నారు. సమస్తంలో ఉందా లేదా? అక్కడ ఒక బలి పెరుగుతుంది, ఇక్కడ ఒక బలి పెరుగుతుంది, అక్కడ సాం జరుగుతుంది, ఇక్కడ మై పెరుగుతుంది, అన్నిట్లో సమానంగా కరెంటు ఉందా, వేరువేరుగా ఉందా? సమానంగా ఉంది. కానీ దానిలో ఏ కెపాసిటీ ఉందో, ఎలాంటి కెపాసిటీ ఉందో దాని ప్రకారంగా అది గ్రహిస్తుంది. అక్కడ కెపాసిటీ వేరు, అది తెల్లగా పెరుగుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, అక్కడ పెరుగుతుంది, ఇక్కడ శబ్దాన్ని ఎక్కువగా చేస్తుందని శబ్దాన్ని గ్రహించి ఇంకో దగ్గరికి పంపిస్తుంది. కానీ అన్నింటిలో ఉండేది ఒకటే కరెంట, వేరు వేరు కరెంట, ఒకటే కరెంట్. అట్లాగే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, సమస్త భూతాల యందు సమంగా ఉన్న పరమాత్మను ఎవరైతే చూస్తాడో సా జ్ఞానం అస్తి, అతని జ్ఞానం ఉంది. అసలు వాస్తవికం జ్ఞాని అతను. తస్య జ్ఞానం అస్తి సమహ, అలాంటి వాడికి సమరూపమైన జ్ఞానం. చూడండి, పదం ఒకటే, జ్ఞానమస్తి సమస్తస్య పదము ఒకటే, కానీ ఇది వ్యవహారానికి సంబంధించింది, అటో పరమార్థానికి కూడా సంబంధించింది. అందుకొరకు విషయాలను విషయాలుగా చూసేవాడు సుఖంగా చూసేవాడేమో బంధింపబడుతున్నాడు, విషయాలను విషయాలను కూడా కాకుండా దానిలో కూడా పరమాత్ముంది పరమాత్మ సంబంధమనే అనుకునేవాడేమో జ్ఞానాన్ని పొంది దాని నుంచి విడిపడుతున్నాడు. ఒకటేమో బంధనానికి హేతువైంది, ఒకటేమో బంధ విముక్తికి హేతువైంది. అందువల్ల ఆ జ్ఞానం రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, ఏం చేయాలా? మొదటికెళ్ళాలి. ఎక్కడికొచ్చా మనం? పాల దగ్గర నుంచి కదా వచ్చాము. అటు వేడిగా ఉండకూడదు, ఇటు చల్లగా ఉండకూడదు. సమభావంలో ఉంటే సాత్విక భావన ఉండాలా? అయిందా? వేడి చేసే అప్పుడు ఇంకొక ఇంకోటి కూడా గ్రహించాలా? ఎలా ఉండాలా? విరిగిపోకూడదు కదా, విరిగిపోతే అప్పుడు కూడా కాదు. అట్లాగే మనము తపస్సు అనే దాన్ని ఒకదాన్ని మనం చెప్పుకున్నట్టయితే దాని ద్వారా తపస్సు అంటే తపింప చేయడం, పుణ్యకార్యాల ద్వారా, పారాయణం ద్వారా, ధ్యానం ద్వారా, ఇంకొక ద్వారా, ఇంకొక ద్వారా. తోడు వేసాం చూడండి, పూర్వంలో తోడుకున్న పెరుగును పాలలో ఇప్పుడు తోడు వేశాము. ఇప్పుడు ఈ జీవుడు అనే వాడికి తోడేంటిది? పూర్వములో యమనియమాసన ప్రాణాయామం సాధించి శ్రవణమాన్ని విద్యార్థులు చేసి సమస్తానికి సమస్త తాపత్రయాలకు వగైర వగైరా కూడా కోర్చుకొని బ్రహ్మనిష్ఠుడైన వారి యొక్క తోడు మనకి కావాలి. దాన్ని ఏమన్నారు? మంత్రోపదేశం ఉన్నారు, అది సమస్త స్వామి గారు అక్కడే ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, వాళ్ళు చేసేదంతా మీకు తోడుగా ఉంటూ, మీరు తోడుగా ఉంటే చాలా మా పని పూర్తి అవుతుంది అంటున్నామా లేదా? అందుకొక ఆ వాళ్ళ యొక్క గురువు యొక్క ఇంతకు చెప్పారు గురువు యొక్క ఏంటిది గొప్పతనం ఏంటిదో. అట్లాగే ఇక్కడ గురువు యొక్క ఉపదేశము ఆయన యొక్క తోడు కావాలి. గురువు గురువు అంటే చాలా రకాలుగా మన గురుగీత బోధిస్తుంది, గురువు యొక్క అర్థాన్ని బోధిస్తుంది. ఇంకొక శాస్త్రకారుడు సురేష్ గారు ఒక మాట చెప్పారు, గృణాతి శిష్యులు తత్వం బోధయ్యేది గురువు దగ్గరికి తీసుకుని శిష్యుడికి యథార్థ స్వరూపాన్ని బోధించేవారు లేదా తత్వమసి మహావాక్యము తత్వయోక్తి వాక్యార్థ లక్ష్యార్థము సంపదం యొక్క వాక్యార్థ లక్ష్యార్థము అసి ఈ రెండింటినీ కలుపుతుందనే ఈ యొక్క భావన కలిగి భావన బోధిస్తుండేవాడు గురువు అని. గురువు 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 అంటే ఆయన కుమ్మరస్వయా అని కొంతమంది అంటారు కదా, కుమ్మరస్వయా ఏమొస్తాయి? మూడు కుమ్మలు అండి, ఒకటి కాదు మూడు కుమ్మలు ఉన్నాయి. పశువుకి ఎన్ని కుమ్మలు ఉంటాయి? రెండే. గురువుకి ఎన్ని కుమ్మలు ఉన్నాయి? మూడు. చెప్పరా, దాక్కం ఇచ్చేపు రాక్కం ఇచ్చారు, వాక్కం ఇస్తే ఓ మూడు కొమ్మలు ఉన్నాయని, రెండు కాదు. కృష్ణ సింగుడు ఒకటే, ఆయనకు ఒకటే కొమ్మ ఉండేదంట. ఇదే మూడు కొమ్ములు, మూడు కొమ్మలే కదా. మూడు కొమ్ముల ద్వారా ఏం చేస్తారు? అయిపోయింది టైము. ఇంకా 9 నిమిషాలు భయపడకండి. కొమ్ములతో పశువు ఏం చేస్తుంది, ఏం చేస్తుంది చెప్పండి? పశువులు ఎవరు మీకు కొమ్ములతో ఏం చేస్తాయి? పడుతాయి. ఇంకా బాగా రాతిగా ఉన్న వస్తువును ఆకులకి చిమ్మి పడేస్తాయి. చూడలేదు ఎప్పుడు మీ దగ్గర వచ్చి పొడుస్తాయి, కానీ ఎక్కడైనా వడ్డ రాసో మట్టి రాసో అదో ఇదో ఉంటే కొమ్ములతో చిమ్మి చిమ్మి ఆకులకి పడేస్తా ఉంటుంది. అట్లాగే గురువు గారు ఏం చెప్తాడు, మీలో ఉన్న అజ్ఞానాన్ని చిమ్మేస్తాడు బయటికి. తుగారు తొందరగారు వరకు మనలో ఉన్న అజ్ఞానాన్ని బయటికి చిమ్మివేసి చిమ్మేస్తా ఉండేది ఏంటిది, మురికిపోయిన తర్వాత ఉండేది ఏంటిది, స్వచ్ఛదే కదా. ఆయనకు ఉండేది ఏంటి కొమ్ము, బ్రహ్మనిష్ట ఒక కొమ్ము, బ్రహ్మచర్యం ఒక కొమ్ము, తర్వాత పవిత్రత ఒక కొమ్ము, 3 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ముల ద్వారానే ఆయన పవిత్రుడయ్యాడు, మనల్ని కూడా పవిత్రం చేస్తున్నాడు. ఆ గురువు గారి యొక్క తోడు మనకి కావాలి. సరే వాళ్ళ తోడే సరయ్యా, తోడే కన్నా తోడుకుందా, తోడుకుందా ఎప్పుడు తోడుకుంటున్నది, కనీసము 3-4 గంటలు 6 గంటలు ఉండాలా, 6 గంటలు ఎవరు అన్నారంటాడు. తోడేసామా చూస్తూ పొడి పెరుగుగాలి అన్నారు. ఎప్పుడైతే అంటే 10 నిమిషాలు అయింది అన్నారు, మళ్ళీ 1 గంట అయింది అన్నారు. మాటి మాటికి పోయి తోడుకుందా లేదని చూస్తామండి, తోడుకుంటుందా. మరి ఏం చేయాలా, కదలకుండా ఉండాలా, సమయం కూడా కావాలా. అందుకని కాలే నా మన విందది భగవద్గీత. కదిలించకుండా ఉండాలా. మాటి మాటికి మా స్వామి రామకృష్ణ స్వామి గారు ఒక ఉపమానం చెప్తుండేవారు, ఎవరు గురుగారి దగ్గరికి వెళ్లి సంతానం కాకపోతే మంత్రోపదేశం చేసి 150 ప్రదక్షిణ చేయమా అమ్మవారికి అంటే, సరే స్వామి స్వామివారం భక్తి ఉంది కాబట్టి 150 ప్రదక్షిణ చేయమంటే 10 ప్రదక్షిణ చేసి పొట్ట చూసుకుందంట, పొట్ట అయిందా లేదా, పొట్ట అయిందా లేదా. అంత తొందర అయితే ఎట్లాగా, ప్రదక్షిణ చేస్తే గర్భం ధరించారు ఎవరు, గర్భం ధరిస్తారా? అట్లయితే చీమలు దోమలు కూడా ధరించాలా. మరి ఏమవుతుంది, గర్భం ధరించేదానికి ఏదైతే విఘ్నం ఉందో అది తెలిగిపోతుంది, కాని గర్భం ధరించేది భర్తతోనే. అది గుర్తుపెట్టుకొని వాళ్ళిద్దరిలో ఏదైనా ఆటంకం ఉండి విఘ్నం ఉంటే దైవ ప్రదక్షిణ ద్వారా, దైవ మంత్రం ద్వారా, దైవ ఆరాధన ద్వారా, హోమాల ద్వారా, యజ్ఞాల ద్వారా ఆ విఘ్నాలు పోతాయి. అంతవరకే మీరు యజ్ఞం చేయండి, మీరు సంతానం కలుగుతుందా, యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుందా, భార్య దగ్గర భర్తలేకనే అడగండి వారిని. యజ్ఞం చేస్తే కలగదు, యజ్ఞం చేస్తే మీకు ఏదైతే విఘ్నం ఉందో అది పోతుంది అంతవరకే, కానీ సంతానం కలిగేది మాత్రము దాని ద్వారానే. అట్లాగే ఈయన మంత్రించాడు కాబట్టి అయ్యో ఇన్ని రోజులైందే నాకు జ్ఞానం కలగలేదు, ఇన్ని రోజులైందే నా మోక్షం కలగలేదు, ఇన్ని రోజులైందే నాకు భగవంతు కనిపించాలని కనిపిస్తారా? మనకు కూడా టైం కావాలి, సమయం కావాలా. చెలం లేకుండా మనం చెప్తా లేదా, ప్రాపంచిక విషయాల ద్వారా మనం చెల్లించకుండా ఉండాలి. రోజు పోసి రోజు మనం తోడు పెట్టుకునే పేరుకే ఇంత జ్ఞానాన్ని బోధిస్తుందే. అందుకొరకు కాలేనాత్మని విందకి అన్నాడు. సరే పెరుగు తోడు పెట్టాము, తోడుకుంది అనుకోండి, ఆ తర్వాత పని ఏంటిది? తర్వాత చిలకాలు చిలికితే గాని అప్పుడు మనకి వెన్న వస్తుంది. ఆత్మాన మరణం కృత్వా ప్రణవించోత్తరారణ్యం జ్ఞాన నిర్మదనాభ్యాస పాసందరాజు పండిత. పునః కూడా చిలకాల వద్దా, గురుదేవుడు తోడు పెట్టాడు నీకు, పెట్టాడా మీ గురుదేవుడు మీకు తోడు పెట్టాడు, ఎవరెవరు జయమంత్రంగా ఇచ్చారు. ఆత్మాన మరణం తత్వా నీ మనస్సును కింది అరణిగా అక్కడ హోమం చేయాలంటే 2 కర్రలు తరిచి తరిచి అగ్ని తీసారా లేదా, తీసేపుడు చూసారా లేదా, మీరు చూసే ఉంటారు కొంతమంది, కింద ఒకటి పెడతారు పైన ఒకటి పెడతారు కష్టపడుతుంది. అట్లాగే కిందను కుండ పెట్టారు, దాన్ని పెరుగు వేశారు, కవ్వం పెట్టారు, తాడుతో పిలికారు. అట్లాగే మనస్సు అనేది కింది కుండగా పెట్టండి. ఆ తర్వాతనేమో ప్రణవించ వస్తాను గురుదేవుడు ఇచ్చిన తోడు రూపం ఉన్న మంత్రాన్ని పైదానని పెట్టండి. అప్పుడు సాధన అనే ఆ తాడు ద్వారా బాగా లాగండి. ఇదే సాధన అన్నది. అప్పుడు ఎట్లా ఏదో ఒకసారి 2 సార్లు తరిస్తే అది విన్నరాదు. విన్న పడేంత వరకు మనం చిలకాల మధ్యలో అలసట వచ్చినా విసురు వచ్చినా విన్నా పడదు. అట్లాగే నేను ఇంతకాలం చేస్తున్నాను, ఏం చేస్తున్నావమ్మా, మా గురువు గారు ఇచ్చి 30 సంవత్సరాలు ఇచ్చారు మంత్రము, నాకేం కలగదు. ఎంత చేసావమ్మా, రోజుకు 108 రోజుకి నోట అనేది ఆ నోట ఆయన చేసే లోపల కొలుకు పులిస్తే ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే పోయిన పాలు పెట్టించాను కదా పొంగిపోతాను నేను, అక్కడ మనసు. టీవీలో ఈరోజు సీరియల్ వస్తుంది కదా అక్కడ మనసు, ఎక్కడో మనసు పెట్టుకుని చేశామో. నోట అనేది కాదు కదా, నోట అనేది జన్మలిస్తున్నా ఇంతకు రాదు. అందువరకే సత దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో చూడభూమి. యోగ సూత్రాలు దీర్ఘకాలం ఉండాలా, నిరంతరం ఉండాలా, సత్కారా సేవ సత్కారం, సత్యం బ్రహ్మచర్యము తపస్సు సత్యము ఇలాంటితో మనం పవిత్రమై ఉండాలా, అప్పుడు గాని మనకు ఆ వెన్న ఏవన్న జ్ఞానం అనే వెన్న పడేదానికి అవకాశము ఉంటుంది. అందుకొరకు ఇక్కడ మనం పొరపాటు పడుతున్నాం, తృప్తిని పొందుతున్నాము. ఎక్కడ ఏ పని చేసినప్పటికీ మనకు తృప్తి లేదు, అందంలో తృప్తి లేదు, చీరల్లో తృప్తి లేదు, గొడుగుల్లో తృప్తి లేదు, ఇండల్లో తృప్తి లేదు, ధనంలో తృప్తి లేదు. ఎక్కడ ఇంకా కావాలి 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 వెళ్ళిపోతాం. ఎన్నో దగ్గర కావాలి ఉంటే కానీ ఒక దగ్గర మాత్రం తృప్తి ఏ టైం లేదు, దానికి ఎన్నో అడ్డంకులు. ఎందుకు గురుదేవుడు ఏమనండి, మిగతా వాళ్ళు పెళ్లికి పోకపోతే పేరెంటాళ్ళకి పోతే వాళ్ళు అడుగుతారేమో, తను గురుగా చూస్తున్నా చేస్తున్నాను ఇది చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే గురుదేవుడు ఇచ్చిన మంత్రము అక్షరలక్షలుగా చేస్తావో అప్పుడు నీకు మంత్ర శుద్ధి అవుతుంది. ఈ మంత్రంలో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని లక్షలు జపం చేసినప్పుడు గాని మంత్రశుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత నీకు పవిత్ర ద్వారా ఏం కలగాలో అవి కలుగుతుంది. నువ్వు అక్షరలక్షలు చేయాలి అంటే కనీసం 12 వేలకు తగ్గకుండా చేయాలి, 12 గంటల లోపు. మధ్యాహ్నం 12 గంటల లోపు 12 వేలకు తగ్గకుండా చేయాలా, అప్పుడు నీకు మంత్రంలో ఎన్ని అక్షరాలు అందజేయాల మనం చేయగలుగుతున్నామా. కానీ దేవుడి పైన గురువు పైన మంత్రం పైన దేవంలో సత్తా లేదు, మంత్రంలో సత్తా లేదు, గురువులో అసలు సత్తా లేదు, నాకేం కలగలేదండి. పక్క వాళ్ళకు జ్యోతి కనిపించిందంట, అది కనిపించినంత ఇంకేదో కనిపించింది, గాడిది గుడ్డు కనిపించింది. గాడిది గుడ్డు అంటే ఒక అమ్మగారు చెప్పాడు ఉపన్యాసం, అందరూ చెప్పాడు ఏంటి గాడిది గుడ్డు ఉన్నాయా ఉండదు, వాడు అనరాక గాడిది గుడ్డు అన్నాడంట. గాడిది గుడ్డు అనబోయి గాడిది గుడ్డు అన్నాడండి అన్నాడంట. అనగదా అనరాక అనరాక ఇంగ్లీష్ మాట్లాడనుకోండి, గాడిది గుడ్డు అనబోయి గాడిది గుడ్డు అన్నాడు, సత్యముంది. అందుకొరకు ఆ దైవం ఏదైతే ఉందో ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఈశ్వర ప్రణిధానాద్వాన ఈశ్వరుని యొక్క ఆరాధన చెయ్యి, గురువు యొక్క ఆరాధన చెయ్యి. ఇంతవరకు ఏం చెప్పారు, గురువు ఆరాధన గురువు అంటారు సార్, గురువు ఇచ్చిన మంత్రాన్ని ఏదైతే ఉందో భక్తి శుద్ధులతో చెప్పారే, అరవృత్తి గురుస్తాత గురవృత్తి కోరిన కాక. భగవంతుడు కోపించినట్టు ఇది గురువు గారు రక్షిత, గురువు గారు కోపించినట్టయితే తల్లి దగ్గరికి పోయి వాళ్ళు విని కొట్టితే తల్లి దగ్గరికి పోయి చెప్పుకుంటావు, తల్లి కొడితే ఎవరితో చెప్పుకోవాలా, ఎవరితో చెప్పుకోవాలి. అందుకని ఎక్కడైతే పవిత్రత ఉందో, ఎక్కడైతే మనం పవిత్రం కావాలో, ఎక్కడైతే తరించిపోతామో అక్కడే మనం ఉపయోగం చేసుకోలేకపోతే ఇంకా ఎక్కడ చేసుకోగలుగుతాము. గురుస్థానము, మాతృస్థానము, దైవస్థానము, యజ్ఞస్థానము, వేదాది మంత్ర పఠన స్థానము, ఇవన్నీ కూడా జీవుల యొక్క మనస్సు పవిత్రమయ్యేదానికి స్థానాలు. అక్కడే మనం ఉపయోగం చేసుకోలేకపోతే ఎక్కడ కూడా పవిత్రత వచ్చేదానికి లేదు. లేదా మన ఇంట్లో ఉండే గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని నిత్య నిరంతరం కూడా మనం ఎట్లాగైతే రోజు ఊరుతూ ఉంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటుందో, రోజు ఉతుకుతూ ఉంటే మన గుడ్డలు శుభ్రంగా ఉంటాయో, అట్లాగే ఆ మంత్రాన్ని కూడా నిష్ఠతో ఒక దృఢమైన భావనతో, అందుకొరకే భావనతో ధ్యానము, ధ్యానంతో భావన ఇవి రెండూ కలిపి మనం ఎప్పుడైతే చేస్తామో మనలో పవిత్రత వచ్చి ఆ పవిత్ర ద్వారా ఏదైతే ఉందో స్వరూప జ్ఞానం కలిగి అజ్ఞానం అనే బంధము పోయేదానికి అవకాశము ఉంటుంది. అందువల్ల అందుకొరకే అటేమో ఆ కార్యము, ఇటేమో ఈ కార్యము, అది శరీరానికి పవిత్రత, ఇదేమో మనసుకు పవిత్రత, రెండు ఎప్పుడు మా అమ్మగారు, మేము అమ్మగారికం యాగాలు, మాకం యోగాలు. ఇప్పుడు ఇది మూడవ యోగం అంటే ఈ యాగంతో యోగం మాకు జరిగింది. ఇప్పుడు ఒకటేమో నంబూరులో, రెండవది భీమవరంలో, మూడవది ఎప్పుడే అండి అది. అందుకొరకు లేదు ముచ్చటగా ముహూర్తాలా మళ్ళీ కలుసుకున్నాము, మళ్ళీ ఇంకా ఉంటాం, ఇంత ఇచ్చిన టైం అయిపోయింది. టైం ఎక్కువగా తీసుకుంటే బకాసుడు అంటారు, మేము బకాసుడు ఏం కాదండి సన్యాసిని. అందుకొరకు మీకు మాకు ఇంకా 2 రోజులు కార్యక్రమం ఉంది, దాన్ని మళ్ళీ ముచ్చరించుకుందాము. మనకి ఏం కావాలా, ఏం కావాలో చెప్పుకున్నాం ఇంతసేపు పవిత్రత కదా, అది గుర్తు పెట్టుకుంటే చాలు. హరి ఓం సత్సత్ శివార్పణమస్తు.